ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. చదువుతున్నది భగవద్గీత యథాతం అధ్యాయం 13 శ్లోకం సంఖ్య 18. అధ్యాయం పేరు ప్రకృతి పురుషుడు చైతన్యం. శ్లోకం సంఖ్య 18. జ్యోతిషామపి తజ్జ్యోతిష్ తమసః పరముచ్యతే జ్ఞానం నేయం నానగమ్యం హృది సర్వస్య విష్టితం. జ్యోతిషామపి తజ్జ్యోతిష్ తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. జ్యోతిషామపి తజ్జ్యోతిష్ తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. జ్యోతిషామపి తజ్జ్యోతిష్ తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. హరే కృష్ణ. ప్రతిపాదన చెప్పండి. జ్యోతిషాం ప్రకాశమైన వాణిలో అపి కూడా తత్ ఆ జ్యోతిహి కాంతికి ఆధారము తమసః అంధకారమునకు పరం అతీతమని ఉచ్యతే చెప్పబడుచున్నది జ్ఞానం జ్ఞానము జ్ఞేయం తెలియదగినది జ్ఞానగమ్యం జ్ఞానముచే పొందదగినది హృది హృదయమునందు సర్వస్య ఎల్లరి విష్టితం నిలిచి ఉన్నది భావము భాష్యము వివరించినది పూజ్యశ్రీ అభయచరణ అరవింద భక్తివేంద స్వామి శిల ప్రభుపాదం. భావము తేజోపుణ్యములైన సర్వములందు తేజకారణుడు అతడే. భౌతికత్వమును అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడు. జ్ఞానము జ్ఞాన విషయము జ్ఞాన గమ్యము కూడా అతడే. అతడే ఎల్లరి హృదయములందు స్థితుడై ఉన్నాడు. అందు చెప్పండి, తేజోపుణ్యములైన సర్వములందు తేజ కారణుడు అతడే. భౌతికత్వమును అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడు. జ్ఞానము జ్ఞాన విషయము జ్ఞాన గమ్యం కూడా అతడే ఎల్లరి హృదయములందు స్థితుడై ఉన్నాడు. భాష్యం ఒక రెండు పారాగ్రాఫ్ ఉంది, బాగా శ్రద్ధగా వినండి దయచేసి. భాష్యము, సూర్యుడు చంద్రుడు నక్షత్రముల వంటి తేజోమయములైన వాని తేజమునకు పరమాత్ముడే దేవదేవుడే కారణము. ఆధ్యాత్మిక జగమునందు సూర్యుడు లేదా చంద్రుని అవసరం లేదనియు దేవదేవుని తేజము అచ్చట విస్తరించి ఉండటయే అందులకు కారణమనియు వేదవాంగ్మయమున తేలుపబడినది. కానీ భగవానుని తేజమైన ఆ బ్రహ్మజ్యోతి ఈ భౌతిక జగమునందు మహాతత్వము చే భౌతిక అంశములు కప్పబడ్డవన్న ఇచ్చట వెలుగు కొరకు సూర్యుడు చంద్రుడు విద్యుత్తు మనకు అవసరం లగుచున్నవి. ఇటువంటివి ఆధ్యాత్మిక జగత్తున ఏమాత్రం అవసరముండవు. భగవానుని ప్రకాశమైన కాంతి చేతనే సర్వమును ప్రకాశింపజేయబడుచున్నదని వేదములందు స్పష్టముగా తెలుపబడినది. దీన్ని బట్టి అతడు భౌతిక జగత్తునందు స్థితిని కలిగి లేడని స్పష్టమగుచున్నది. ఆధ్యాత్మిక ఆకాశమున అత్యంత దూరములో దివ్యధామునందు అతడు స్థిరై ఉన్నాడు. ఈ విషయమును వేదములు సైతం నిర్ధారించి ఉన్నవి. ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ చేతాశ్వతరూపనిషత్తు అనగా సూర్యుని వలె నిత్య కాంతిమంతుడైన భగవానుడు ఈ భౌతిక జగత్తు అంధకారమునకు ఆవల ఉన్నాడు. ఆ దేవదేవునికి సంబంధించిన జ్ఞానము దివ్యమైనది. బ్రహ్మను గూర్చిన విషయం ఆధ్యాత్మిక జ్ఞానసారమని వేదవాంగ్మయము నిర్ధారించినది. ఆధ్యాత్మిక జగత్తును పొందగోరు వారికి అట్టి జ్ఞానమును ఎల్లరి హృదయములందు విరాజమానుడైన శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా వసగుచున్నాడు. ఈ విషయమున సీతాస్వతరూపనిషత్తు ఇట్లు పలుకుచున్నది. తం హదేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముక్షు రువై శరణమహం ప్రపద్దే అనగా ముక్తిని వాంఛించువాడు దేవదేవుడైన శ్రీకృష్ణకు తప్పక శరణము నొందవలను. ఇక జ్ఞానగమ్యమును విషయమున శ్వేతాస్వతరూపనిషత్తు నందు ఈ విధముగా నిర్ధారింపబడినది. తమేవ విదిత్వా తి మృత్యుమేతి అనగా అతనిని తెలియట ద్వారానే మనుజుడు జన్మమృత్యుల పరిధిని అతిక్రమింపగలడని భావం. ఆ పరమాత్ముడే ఎల్లరి హృదయములందు పరమ నియామకునిగా నిలిచియున్నాడు. అతడు తన పాదములను మరియు హస్తములను సర్వత్రా కలిగి ఉన్నాడు. ఈ విషయమును జీవునకు వర్తింపజేయుట సమంజసము కాదు. కనుకనే జీవాత్మ పరమాత్మ ఇరువురు క్షేత్రజ్ఞని మనము అంగీకరింపవలసినది. మనసుని పాదములు మరియు హస్తములు ఒకే స్థలమునకు పరిమితములై ఉండును. కానీ శ్రీకృష్ణ భగవాని హస్తములు మరియు పాదములు సర్వత్రా విస్తరించి ఉన్నవని శ్వేతాశ్వతరూపనిషత్తు నిర్ధారింపబడినది. సర్వస్య ప్రభు మీసానాం సర్వస్య శరణం బృహత్ అనగా ఆ భగవానుడే సర్వజీవులకు ప్రభువు. కనుకనే సర్వజీవులకు అతడు చరమ ఆశ్రమై ఉన్నాడు. ఈ కారణముగా పరమాత్మ జీవాత్మలు ఎల్లప్పుడూ భిన్నులే అనే విషయమును నిరాకరించుటకు వీలులేదు. మంగళాచరణం చెప్పండి. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమీలితం ఏన తస్మై శ్రీ గురువే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. నమో మహావధాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్వషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతి గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పదితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. చదువుతున్నది భగవద్గీత యథాతం అధ్యాయం 13. అధ్యాయం పేరు ప్రకృతి పురుషుడు మరి చైతన్యం. ఈ అధ్యాయంలో మనం 18 శ్లోకం గురించి మనం చర్చిస్తున్నాం. ఈ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు ఒక 6 చక్కని ప్రశ్నలు వేశానమాట. అందులో భాగంగా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయాన్ని చక్కగా వివరిస్తూ వస్తున్నా అన్నమాట. మూడు శ్లోకంలో ఈ ప్రశ్న వస్తుంది. అర్జున ఉవాచ, ప్రకృతి పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్ వేతుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఓ కృష్ణ, ప్రకృతి మరియు పురుషుని గూర్చి, క్షేత్రము మరియు క్షేత్రము ఎరిగిన వారిని గూర్చి, జ్ఞానము మరియు జ్ఞాన లక్ష్యం గూర్చి నేను తెలుసుకోగోరుచున్నాను అని చెప్పేసి అర్జునుడు వేసిన ప్రశ్నకి దేవాదిదేవ శ్రీకృష్ణ భగవానుడు వరుస క్రమంగా వివరించుకుంటూ వస్తున్నాను అన్నమాట. అలా వివరిస్తూ ఈ శ్లోకంలో దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేసే శ్లోకం ఇది. జ్యోతిషామపి తద్జ్యోతిష్ తమసః పరముచ్యతే, అంటే ఏదే ఈ భౌతిక ప్రపంచానికి కాంతిని ఎవరిస్తున్నారు, సూర్యుడు ఇస్తున్నాడు, సూర్యుడు మరియు చంద్రుడు. వారి యొక్క కాంతికి కూడా మూలం దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే విషయాన్ని ఈ శ్లోకంలో శ్రీల ప్రభుపాల వారు స్పష్టంగా తెలియజేస్తారన్నమాట. దాని ప్రభుపాల తన ఒక ఉపన్యాసం తెలియజేస్తూ ఒక చిన్న ఉదాహరణ ఇస్తానమాట. ప్రతి ఒక్క ఇంచుమించు వాళ్ళ అనుభవంలో వచ్చి ఉంటుంది. పిల్లలు ఆడుకునే సమయంలో వాళ్ళ ఇళ్ళల్లో కానీ సూర్యుని యొక్క వెలుతురు తీక్షణంగా పడే సమయంలో వాళ్ళు ఒక అద్దాన్ని పెడతారనమాట. ఆ సూర్యుని యొక్క వెలుతురు ఆ అద్దం మీద పడి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే చీకటి ఉంటుందో దానివైపు ప్రసరింపజేస్తారు. అప్పుడేమవుతుంది, ఆ చీకటి ప్రదేశంలో ఈ వెలుగు వల్ల మరేమైనా అవసరమైతే అక్కడ వెళ్ళి ఆ వెలుతుల్లో మరేమన్నా వస్తువు కోల్పోతే కానీ తీసుకుని రావచ్చు. అంటే ఆ ప్రధానం అంటే కాంతి సూర్యుడైతే ఇక్కడ అద్దం అనేది ఒక కారకం. అక్కడి నుంచి అక్కడ వెలుతురు వెళ్తుంది, ఆ చీకటిలో కొంత వెలుతురు అనేది ప్రసరింపజేస్తుంది. అదేవిధంగా సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ, చంద్రుడికి కూడా మూలాధారం వివరిస్తూ శ్రీల ప్రభుపాల వారు చంద్రుడు కూడా స్వయం ప్రకాశకం కాదు, సూర్యుని ద్వారా వచ్చినటువంటి కాంతి నక్షత్ర ప్రధానం వంటి చంద్రుని పడుతుంది, ఆ విధంగా వికసింపచేస్తుంది. సూర్యుడు ఎక్కడి నుంచి వస్తుంది, దానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాను యొక్క అతను నీలమేఘ శ్యాముడు, అతని నుంచి ప్రసరింపజేసే ఆ దివ్య తేజస్సే ఈ సూర్యుని కూడా ఆ వెలుతు నింపజేస్తుంది అనమాట. అదే శ్రీల ప్రభుపాల అవధంగా వివరిస్తున్నారు. ఈ బౌద్ధ ప్రపంచంలో సూర్య చంద్రులు లేనట్టయితే పూర్తిగా చీకటిమయమవుతుంది. వాళ్ళ యొక్క ఉనికి ఉంటేనే వర్షాలు రావడం, ఈ కూరగాయలు పండడం, ధాన్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి, సూర్యుని యొక్క అవసరం చాలా ఉంది, చంద్రుని యొక్క అవసరం ఉంది. ఆ చంద్రుడు ఉండడం వల్ల వాటికి ఆ రుచి అనేది ప్రసరింపజేస్తున్నాడు, అగ్నిది అవసరం అవుతుంది. మరొక విషయాన్ని కూడా శ్రీల ప్రభుపాలు తెలియజేస్తున్నారు ఉపన్యాసంలో. ఇవన్నీ గ్రహాలన్నీ కూడా, అన్ని గ్రహాలు కూడా ఒక క్రమ పద్ధతిలో అవి సంచరిస్తున్నాయి, అంటే సూర్యుని యొక్క వేడి వల్ల. మనం కూడా చూస్తుంటాం వాహనాలు, అవి కొన్ని తగినంత వేడి వచ్చిన మాత్రమే ఆ వేగాన్ని అందుకుంటాయి. యంత్ర సామాగ్రి ఏదైతే ఉందో మెకానిజం, ఆ కొంత వేడి అనేది అవసరం. అలాగే ఈ మొత్తం బ్రహ్మాండాల్లో ఒక బ్రహ్మాండానికి ఒక సూర్యుడు ఉంటాడు. సూర్యుడు కూడా కొన్ని వందల వేల కోట్ల సూర్యులు ఉన్నారు, కొన్ని వందల వేల కోట్ల చంద్రులు ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఊహించుకోవచ్చు భగవంతుడు ఎంతటి ఘనమైన వ్యక్తి, ఎంతటి సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని మనం అవగతం చేసుకోవాలి. ఆ సూర్యునికి అంతటి ఆ నిర్ణీతమైన ఉష్ణం ఉండడం వల్ల ఆ గ్రహాలన్నీ కూడా ఒక పద్ధతిలో చరిస్తున్నాయి. ఆ విషయం తెలియజేస్తున్నారు ఇక్కడ. కాబట్టి వీటన్నిటికీ మూలాధారము కృష్ణుడే అనే విషయాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుంది. జ్యోతిషామపి తజ్జ్యోతిష్ తమసః పరముచ్యతే. ఈ ఏదే తేజస్సు కలిగి ఉన్నారో ఈ తేజస్సు కల అన్ని సర్వానికి తేజ కారణుడు అతడే అనే విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకం తెలియజేస్తుంది. అవ్యక్తుడు భగవంతుడు ఆ సులభంగా మన యొక్క చర్మ చక్షులకి వ్యక్తమయ్యే వ్యక్తి కాదు. కొందరు అడుగుతుంటా అనమాట, భగవంతుడు ఎక్కున్నాడు ఉంటే అవి చూపిస్తాను నమ్ముతా ఉంటాను. నీ యొక్క భౌతిక ఇంద్రియాలు ఎంతో అపరిపూర్ణమైనవి. ఈ కాంతి లేకపోతే ఆ తర్వాత ఆ పక్కన ఏముందనే విషయం మనకి గోచరం కాదు. అంటే నీ భౌతం చూసే అంత ఇంద్రియాలు ఎక్కడున్నాయి? కాబట్టి అంత సులభంగా వ్యక్తం కాని వ్యక్తి కూడా వ్యక్తం కాగలడు. ఎప్పుడు? శిశి రాధా గోవింద సఖింద శిశి గిరిరాజుకి, శిశి పద్మావతి బాలాజీ భగవానికి, శిశి లక్ష్మీ నరసింహస్వామికి, శ్రీప్రభుపాదకి ఆ గౌర ప్రేమానంది. ఇవి చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలియజేసే కీర్తింపజేసే శ్లోకాలు ఇవన్నీ కూడా. భగవంతుడు సాధారణ వ్యక్తి కాదు. ఈ దేహాన్ని క్షేత్రము అని చెప్పడం జరిగింది. ఈ దేహాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అతను క్షేత్రజ్ఞుడు అని చెప్పడం జరిగింది. ఇక్కడ భగవంతుడు కూడా క్షేత్రజ్ఞుడే, కానీ అతను ఎలాంటి క్షేత్రజ్ఞుడు అంటే హరే కృష్ణ సెక్యూరిటీ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎక్కడో దూరంగా స్థితిగతి అయినటువంటి కృష్ణ దగ్గర నుంచి ఆ కాంతి బ్రహ్మజ్యోతి ఆ వెలువడే జ్యోతి ఆ కాంతి వల్ల సూర్యచంద్రాదులు వాళ్ళ ప్రకాశాన్ని పొందుతున్నారు. మనకు చైతన్య చరితామృత యొక్క వివరణ ప్రకారం కూడా కొన్ని వందల వేల కోట్ల బ్రహ్మాండాలున్నాయి. అంటే ఇంత అని చెప్పలేం. వాటన్నింటికి కూడా అవన్నీ కూడా మరీ భౌతికమైనవే, అన్నీ కూడా భౌతికమైనవే. అంత అన్ని సూర్యులు ఉన్నారు, అంతమంది బ్రహ్మలు ఉన్నారు, అంతమంది చంద్రులు ఉన్నారు. దీన్ని బట్టి ఎంత సర్వశక్తిమంతుడు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాడు అనే విషయం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ అవ్యక్త అనే పదం కూడా ఉపయోగించడం జరిగిందనమాట. శ్వేతాశ్వత ఉపనిషత్తులో ఒక చక్కటి వివరణ ఉందన్నమాట. అదేంటంటే ఆదిత్య వర్ణం తమసః పరస్తాత్. ఈ భౌతిక ప్రపంచం యొక్క ఆవల ఉన్నాడు ఎవరు? దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఇది ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలతో కూడుకున్నది. ఈ భౌతిక లోకాలు ఇవన్నీ కూడా. ఈ భౌతిక ప్రపంచం తర్వాత విరజానది, విరజాన తర్వాత ఆధ్యాత్మిక లోకాలని ఉన్నాయి. ఇదే విషయాన్ని కూడా శ్వేత సుతరోపనిషత్తు కూడా వివరింపజేస్తుంది అనమాట. ఎవరైతే ఈ భౌతిక ప్రపంచం నుంచి విముక్తి చెంది ఆ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి అని అనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ శ్లోకం చెప్పడం జరిగింది. తం హ దైవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్ష వై శరణమహం ప్రపద్దే. ఏవైతే విధంగా భగవద్ధామాన్ని వాంఛించే జీవుడు తప్పనిసరిగా దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానికి తప్పకుండా శరణమునొందాలి.
అప్పుడే ఆ గమ్యాన్ని వాళ్ళు చేరుకోవడానికి వీలవుతుంది. ఎప్పుడొస్తుంది ఈ ఆలోచన? ఆ తర్వాత శ్లోకంలో భాషలో వివరించడం జరిగింది. తమేవ విదిత్వ విదిత్వాతి మృత్యుమేతి, అనగా అతని తెలియట ద్వారానే. ఎవరికి? సమస్తానికి మూలాధారం వంటి దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాను గురించి తెలుసుకోవడం ద్వారా మాత్రమే జీవుడు జన్మ మృత్యు జరావ్యాధిని అతిక్రమించడానికి అవకాశం ఉంది. ఇది జ్ఞానం జ్ఞేయం అని చెప్పుకుంటూ వచ్చానమాట. అంటే ఇదే శ్లోకాన్ని కుషుముడు తెలియజేస్తున్న విషయాన్ని, జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేతి తత్వదః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క జననం అంటే అవతరించడం చాలా దివ్యమైంది. అతను ఒక ముఖ్యమైన కారణాలతో ఈ ధరితి మీద అవతరిస్తాడు. ఈ విషయాల గురించి అయితే సమగ్రంగా చక్కగా అవగాహన చేసుకుంటారో అలాంటి వ్యక్తి, అంటే ఆ యొక్క బుద్ధి అనేది ఎప్పుడు వికసిస్తుంది, ఇలాంటి బౌద్ధుని యొక్క గొప్పతనం అర్థం చేసుకోవడం అందరికీ సులభం కాదు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్య యదసిద్ధయే, ఈ విధంగా భగవంతుని గురించి చక్కగా అవగాహన చేసుకున్న శక్తి కూడా సామాన్య జనులకు సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే అతను దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, అతని యొక్క గొప్పతనం అసులభతరంగా అర్థం చేసుకోవడానికి సాధారణ వ్యక్తులు సాధ్యం కాదు. కానీ శ్రీ చైతన్య మహాప్రభు వచ్చేసి ప్రస్తుత కలియుగంలో చాలా సులభతరలను చేశారనమాట. భౌత దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల క్రితం వివరించినప్పుడు తర్వాత ప్రజలు అర్థం చేసుకోవడం వాళ్ళకి అంత సులభంగా అవగాహన కాలేదు. అందులో శ్రీకృష్ణ భగవానుడు 500 సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభుకి అవతరించి ఈ హరే కృష్ణ మహావంతాన్ని ప్రచారంలో తీసుకొచ్చారు. ఎవరైతే సరళంగా ఈ యుగధర్మమైనటువంటి హరే కృష్ణ మహావంతం జపిస్తారో అప్పుడు ఈ భగవద్గీతలో నుండి ముఖ్య సారాంశాన్ని కూడా అర్థం చేసుకునే శక్తి ఆయనకు లభిస్తుంది అన్నమాట. చాలా ముఖ్యమైనది భక్తుల యొక్క సాంగత్యంలో, భక్తుల సాంగత్యంలో ఎవరైతే భగవని యొక్క నామాన్ని జపిస్తూ భగవద్గీతను అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తారో వాళ్లే ఈ ఆధ్యాత్మిక జీవితంలో చక్కగా ఎదగడానికి అవకాశం అవుతుంది. వాళ్ళు భగవంతుని చక్కగా అర్థం చేసుకోగలరు అనే విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. సతాం ప్రసంగ మమవీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథ. ఈ శ్రీమద్ భాగవతంలో ఈ చక్కటి శ్లోకం ఉందన్నమాట. 3వ స్కందం 20వ అధ్యాయం 20వ శ్లోకంలో చెప్పడం జరిగింది. సతాం ప్రసంగాత్ అంటే భక్తుల యొక్క సాంగత్యంలో భగవాన్ యొక్క వైభవాల్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మన భక్తి మార్గంలో ఏడానికి అవకాశం ఉంటుంది. భవిత కూడా, భవిత కావచ్చు భాగవతం కావచ్చు, భక్తుల సాంగత్యంలో మాత్రమే దాన్ని చక్కగా అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది. మనం కొన్నిసార్లు చాలా తీవ్రంగా అధ్యయనం చేస్తాం, తన వంటి మూలమైన విషయాలు మనం అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. కానీ శ్రవణం చేయడం ద్వారా ఆ శ్లోకం నుండి మూలార్థాలను సులభంగా మనకు అవగతమవుతాయి. ఎందువల్ల? ఆ శ్రవణం అనేది అంత శక్తివంతమైంది. శ్రవణం, ఇంతకుముందు రోజుల్లో ఈ నోట్ పుస్తకాలు ఇవన్నీ లేవు, కేవలం శ్రవణం ద్వారా వాళ్ళు చక్కగా వాళ్ళు విని ఈ జ్ఞానాన్ని చక్కగా అవగాహన చేసుకొని వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేసేవాళ్ళు అనమాట. సతాం ప్రసంగాత్. సో భక్తుల సంగతుల్లో అధ్యయనం చేసుకోవడం, తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు మీకు ప్రశ్న. 1 నుంచి 7 అధ్యాయాల వరకు ప్రధానంగా ఏ యోగాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తుంది? చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఓకే, వెరీ గుడ్. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ప్రధానంగా ఏ యోగాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తుంది? భక్తి యోగ, జ్ఞానయోగ, భక్తి యోగ. ఓకే, మరొక ప్రశ్న. 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఏ యోగాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తుంది? ఓకే. సో దాన్ని వివరంగా మనం చెప్పుకుంటే 1 నుంచి 7 వరకు ప్రధానంగా కర్మయోగమే ప్రస్తావిస్తుంది. తర్వాత 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు జ్ఞానయోగాన్ని ప్రస్తావిస్తుంది. 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి యోగమే ప్రధానంగా ప్రస్తావించడం జరిగిందనమాట. అంటే కర్మయోగానికి జ్ఞానయోగానికి మధ్యలో ఆచ్ఛాదనంగా ఈ భక్తి యోగాన్ని ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి అలాంటి దేవాదేవుని శ్రీకృష్ణ భగవాన్ని అవగాహన చేసుకోవడానికి భక్తియుక్త సేవ చేత మాత్రమే సాధ్యమవుతుంది. ఈ యొక్క జ్ఞానం కూడా, ఓ అర్జున, నీవు నా యొక్క ప్రేమనిటి భక్తుడు మరియు స్నేహితుడై ఉండడం వల్ల నీకు ఈ జ్ఞానాన్ని తెలియజేస్తున్నా అని చెప్పానమాట. భక్తోస్మే సఖా చేతి రహస్యం హేతద్ ఉత్తమం, ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో నువ్వు భక్తులే ఉండడం ద్వారా మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలుగుతున్నావు. వాస్తవంగా అర్జునుడు ఆయన బౌద్ధ అవసరం లేదు, అతనికి బౌద్ధ జ్ఞానం మనకు కావాలి. మన కోసం అతను ఒక మూఢుడుగా ఆయన ప్రవర్తించాడు మన యొక్క లాభం కోసం. అర్జునుడు మీ సాధారణ వ్యక్తి కాదాయన, అర్జునుడికి కృష్ణ గురించి చాలా చక్కగా తెలిసినండి వ్యక్తి. కేవలం మన యొక్క లాభం కోసం ఎన్ని ప్రశ్నలు వేసుకుంటూ వచ్చాడు. క్షేత్రం అంటే ఏమి, క్షేత్రజ్ఞ అంటే ఎవరు, జ్ఞానం అంటే ఏమి, జ్ఞేయం అంటే ఏమి, ఇవన్నీ అడుక్కుంటూ వచ్చాడు అనమాట. కాబట్టి ఈ శ్లోకం మనకేం తెలియజేస్తుందంటే, ఈ సర్వానికి అంటే ఈ కాంతి ఏదే మనం చెప్పుకుంటున్నామో సూర్యచంద్రుల నుండి కాంతి, దానికి మూలాధారం కూడా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది, బ్రహ్మజ్యోతి అంటే ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వస్తుంది అనే విషయాన్ని శిల ప్రభుపాలు వారు వివరిస్తున్నారు అనమాట. తర్వాత జ్ఞాన గమ్యము కూడా అతడే, అంటే తెలుసుకోదగిన జ్ఞానం పొందిన తర్వాత నిజమైన జ్ఞానం యొక్క లక్ష్యం కూడా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడే. అతను ఎక్కడున్నాడు, అతను హృది సర్వస్య విష్టితం, హృది సర్వస్య విష్టితం, అందరి హృదయాల్లో అతను ఉన్నాడు. ఇలాంటిది ఒక శ్లోకం భౌతిలో ఉంది, ఎవరైనా చెప్పగలరా? ఈశ్వర సర్వభూతానాం, ఈశ్వర సర్వభూతానాం హృదే సేర్జున తిష్టతి, భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢా నిమాయయ. అంటే ఈ పరమ నియామకుడు అందరి హృదయాల్లో అతను ఉండి అతను గైడ్ చేస్తున్నాడు, మార్గనిర్దేశం ఇస్తున్నాడు. ఒక వ్యక్తి పాపకర్మ చేస్తుంటే అతనికి పాపాన్ని గుర్చేయడం జరుగుతుంది అనమాట. ఆ పాపంతో భగవంతునికి ఎలాంటి సంబంధం లేదు. అతను గోమాంసం తినాలని అని భావిస్తున్నాడు, వద్దని చెప్తున్నాడు అనమాట భగవంతుడు. కానీ నేను తినాలి తినాలనుకుంటే అనుమతిస్తున్నాడు, ఆ పాపం యొక్క ప్రతిఫలాన్ని పొందుతున్నాడు. తదనుగుణంగా దానికి ఎదురయ్యే కష్టాన్ని అయినా అనుభవిస్తున్నాడు. ఒక వ్యక్తి వివేకాన్ని కలిగిన వ్యక్తి, నేను భగవాన్ యొక్క నామాన్ని జపించినట్టయితే నేను ఈ భౌతిక బంధాల నుంచి బయటపడి తిరిగి నేను భగవద్ధామాన్ని చేరుకుంటాను. హరే కృష్ణ యాత్రికుల విజ్ఞప్తి, ఇంకొక 5 నిమిషాల్లో దర్శనం ఉంటుంది, దర్శనం చేసుకుని వెళ్ళండి. మనకు 5 నిమిషాల్లో పోయేదేం లేదు. భగవానికి దర్శనం చాలా ముఖ్యం. సో జ్ఞానం యొక్క లక్ష్యం, జ్ఞానం యొక్క లక్ష్యం కూడా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. జ్ఞానం యొక్క అంతిమ సారాంశం ఏమిటంటే భగవంతుని యొక్క ప్రేమించడం. ఏ యొక్క మతమైనా సరే మతంలో ఏదైతే జ్ఞానంగా చెప్పుకుంటామో, జ్ఞానం యొక్క పరాకాష్ఠ ఏమిటంటే భగవంతుని యొక్క ప్రేమించాలనే విషయం తెలియజేస్తుంది. ఏమైనా సరే జ్ఞానం యొక్క చిట్ట చివరి సారాంశం ఏంటి, భగవంతుని ప్రేమించాలని చెప్తుంది. అదే ఈ విషయంలో కూడా మనం అదే అవగాహన చేసుకోవాలి. మాంచయో విచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతితేతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఎవరైతే ఏ భక్తుడైతే భగవంతుని ప్రేమతో సేవిస్తారో అలాంటి వ్యక్తి అది చాలా ముఖ్యమైనది. ఆ బౌంద్రి స్వయంగా తెలియజేస్తున్నాడు ఏమని, ప్రేమతో సేవ చేసే భక్తుడు త్రిగుణాల నుంచి బయటపడతాడు. అతను బయటపడి ఏం చేస్తాడు, దివ్యస్థాయికి రావడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగిందనమాట. సో ఈ శ్లోకంలో ప్రధానంగా ఇవి చెప్పడం జరిగింది. ఈ యొక్క కాంతి యొక్క ప్రధానం అంటే ఇది దేవాదేవి శ్రీకృష్ణ భగవానుడి. ఈ జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం భగవంతుని తెలుసుకోవడం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇది ఇతను దేవాదేవి శ్రీకృష్ణ భగవానుడు సర్వత్రా అందరి హృదయంలో వ్యాపించి ఉన్నాడు అనే విషయాన్ని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది అన్నమాట. ఇది సంక్షిప్తంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఈ శ్లోకంలో. సో ఈ అధ్యాయం యొక్క మహత్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 13 అధ్యాయం కాబట్టి ఈ 13 అధ్యాయం యొక్క మహత్యాన్ని మనం శివభగవానుడు పార్వతీదేవికి తెలియజేస్తున్నాడు అన్నమాట. శివభగవాన్ తెలియజేస్తున్నాడు, ఓ పార్వతి, ఈ 13 అధ్యాయం యొక్క మహత్యాన్ని నేను తెలియజేస్తాను. ఎవరైతే వింటారో వాళ్ళు ఎంతో ఆనందాన్ని, గొప్ప దివ్య ఆనందాన్ని పొందుతారు అని చెప్పి చెప్తూ ఈ దక్షిణంలో, ఈ దక్షిణ భారతదేశంలో తుంగభద్ర నదీ తీరంలో, తుంగభద్ర నదీ తీరంలో ఒక చక్కటి పట్టణం ఉంది. అదేంటంటే హరిహర, హరిహర అని ఒక చక్కటి పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ వచ్చేసి శివుడు భుజింపబడుతున్నాడు హరిహరుడుగా అని చెప్పేసి. ఎవరైతే ఆ దర్శనం చేసుకోవడం వల్ల అన్ని శుభాలు చేకూరుతాయి అని చెప్తూ ఈ పట్టణంలో, ఈ పుణ్యక్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడనమాట. ఆయన పేరు వచ్చేసి హరిదీక్షిత్, హరిదీక్షిత్. ఆయన ఎంతో గొప్ప పండితుడు, సరళ వంటి జీవనం చేస్తూ ఈ తపస్సు కూడా ఉన్న జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ దురదృష్టవశాత్తు అతనికి భార్య ఉంది. అతని యొక్క భార్య పేరు దురాచార, ఆయన భార్య పేరు దురాచార. పేరు తరిగిన విధంగానే నిజంగానే ఆమె దురాచార ప్రవర్తన కలిగి ఉందన్నమాట. అతని గొప్ప బ్రాహ్మణుడికి ఈ దురాచార దుష్ట లక్షణాలు కలవంటి భార్య కలిగి ఉంది. ఈ బ్రాహ్మణుడి యొక్క వదిలేసి వివిధ రకాల పురుషుల యొక్క సాంగత్యంతో చాలా దుష్టపూరితమైన జీవితాన్ని కొనసాగిస్తుంటుంది అన్నమాట. చివరికి కొన్ని సందర్భాల్లో ఈ మత్తు పాదాలు సేవించడం, ఈ రకాల అన్ని చేస్తూ ఉండడం వల్ల చివరికి ఆ పట్టణం వదిలి సుదూర ప్రాంతంలో ఒక దగ్గరలోంటి ఒక అడవి ప్రాంతంలో ఒక పన్న కుటీరం వేసుకొని అక్కడ ఉంటుంది. అక్కడ ఉండి ఈ స్త్రీ ఎంతగానో కామపూర్తిగా ఉండడం వల్ల వివిధ రకాల పురుష సాంగత్యంతో ఆమె జీవనం కొనసాగిస్తుంటుంది. కానీ ఒకనొక సందర్భంలో ఎలాంటి వ్యక్తుల యొక్క సాంగత్యం లభింపకపోవడం వల్ల ఈమె ఎంతో దుష్టమైన మనస్సు కలిగి ఉండి ఈ అడవి అంతా కూడా వెతికే ప్రయత్నం చేస్తుంది జస్ట్ పురుష సాంగత్యం కోసం. ఆ సమయంలో ఒక చెట్టు కిందకి వచ్చి కూర్చున్న సమయంలో ఈమె గట్టిగా రోదించడం ప్రారంభిస్తుంది. ఈమె యొక్క రోదనకి ఒక పులి రావడం జరుగుతుంది అన్నమాట. ఆ పులి వచ్చి ఆమెతో సంభాషిస్తుంది అనమాట. ఇక మీది పడి దాన్ని చంపి తినేసే సమయంలో నేను జీవించాలని కోరుకుంటున్నాను, అని చెప్పేసి వ్యక్తపరిస్తే అప్పుడు ఈ యొక్క పులి చెప్తుందన్నమాట. అంటే పూర్వజన్మ స్మృతి ఉంది ఈ యొక్క పులికి. అంటే ఇది శివభగవానుడు పార్వతీమాత చెప్తున్నాడు అన్నమాట. పూర్వజన్మలో నేను బ్రాహ్మణుడుగానే ఉన్నాను, కానీ నేను కూడా ఈ మలపహ అనే నది ఒడ్డు దగ్గర ఒక పట్టణం దగ్గర వీరకాల పిండ ప్రదానం చేస్తూ అవసరం దానికంటే ఎక్కువ ధనాన్ని సేకరిస్తూ ధనమే ప్రధానంగా ఉండి ఎక్కువగా ఈ లోభిధనం కలిగి ఉండి నేను జీవనం సాగించేవాడిని. ఇతర బ్రాహ్మణులు కూడా నేను నిందించేవాడిని. ఈ విధంగా జీవిస్తూ ఒకసారి ఒక చక్కటి సద్బ్రాహ్మణ లక్షణమైనటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తూ అక్కడ దగ్గరలో ఉండి కుక్కల గుంపు వచ్చేసి నా మీద పడడం వల్ల నేను ఒక చోట పడిపోయి నేను ప్రాణం కోల్పోయాను. ఆ తర్వాత నాకు ఈ పులి జన్మ వచ్చింది. నా యొక్క ఆహారం ఏంటంటే ఎవరైతే అపవిత్రంగా ఉన్న స్త్రీ పురుషులు కావచ్చు వీళ్ళు నాకు ఆహారం అవుతారు. నేను పవిత్రమైన జీవించే వాళ్ళ యొక్క జోలికి పోను. ఆ సద్బ్రాహ్మణుని నేను నిందించే ప్రయత్నం చేశాను కాబట్టి నేను సద్బ్రాహ్మణులకు కానీ సాధువులకు కానీ ఎలాంటి కీడు నేను చేయిపోను. కానీ ఎవరైతే ఈ పాపపూరితమైన జీవితాన్ని గడుపుతుంటారో, ఎవరైతే ఈ శిశి రాధా గోవింద శ్రీరాజుకి శిల్పాదుకి ఆ గౌర ప్రేమానంది, సో అలాంటి వ్యక్తిని భక్షిస్తాను అని చెప్పేసి ఆ పులి కాస్త ఆమె తినేసి చంపేస్తుంది అన్నమాట. ఆ తర్వాత నరకలోకానికి తీసుకొని వెళ్ళబడుతుంది. ఎవరు? ఈ స్త్రీ దురాచార. అక్కడ కొన్ని చేసిన పాపాల వల్ల ఎన్నో లక్షల సంవత్సరాలు అంట మన్వంతరాలు నరకలోకంలోనే శిక్షించబడి, తర్వాత ఈ రౌరవ అనే నరకంలో శిక్షించబడి, తర్వాత ఒక స్త్రీ జన్మ తీసుకుంటుంది. అంటే చండాలని యొక్క జన్మ. అది కూడా ఎంతో పాప జీవితం అంటే జీవితం. ఆ విషయంలో పాపాలు ఇంకా స్టాక్ అలాగే ఉండడం వల్ల ఈ కుష్ఠరోగము, తర్వాత టీబి ట్యూబర్క్లోసిస్ అది కూడా అంటి ఉందంట. స్త్రీ అక్కడే హరిహర దగ్గరలోనే జన్మించాను స్త్రీ కూడా. కానీ అదృష్టవశాత్తు ఒకసారి పార్వతి మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గొప్ప వైష్ణవుడు అని పేరు వాసుదేవ అనే అతను గొప్ప సాధువు. ఈ 13వ అధ్యాయం చదువుతూ ఆ వినడం వల్ల వెంటనే ఈమె అవి కేవలం వినడం ద్వారానే ఆమె ఆ జీవితంలో ఆ శరీరం వదిలిన తర్వాత ఆ పాపాలన్నీ కూడా క్షయింపబడి, తర్వాత నాలుగు భుజాలు కలిగినటువంటి విష్ణు దేహాన్ని పొంది ఆమె వైకుంఠానికి వెళ్ళిపోయింది అన్నమాట. అంటే భగవత ఎంత శక్తివంతమైంది, సరళంగా ఆ వాటిని అధ్యయనం చేయడం అనేది ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనకి గీతా మహాత్యాన్ని తెలియజేస్తుంది అన్నమాట. అట్లా ఒక్కొక్క అధ్యాయానికి ఒక గొప్ప ఫలితం ఉంది. దాన్ని మనం అధ్యయనం చేసి ప్రతిరోజు గీత అధ్యయనం చేయడం ఒక ముఖ్యంగా పెట్టుకోవాలి. అప్పుడు మనం వాస్తవంగా ఎలాంటి భౌతిక ఫలితాలని భక్తులు ఆశించడు అది నేరుగానే తిరిగి రాంటి వైకుంఠానికి సులభంగా చేరుకోవచ్చు అన్నమాట భవితను ఆశ్రయించడం ద్వారా. ఇది క్షుప్తంగా ఈ శ్లోకము మరియు గీత మహత్యాన్ని చర్చించుకున్నాం. ఇప్పుడు మనం శయనాద్రి కీర్తన పాడుకున్నాం. అదైన తర్వాత మరొక 10 నిమిషాలు ఈ కీర్తన పాడేసి మనం ముగిస్తాం.
రాధాకృష్ణ ప్రాణమోర జుగళ కిశో రాధాకృష్ణ ప్రాణమోర జుగళ కిశోర రాధాకృష్ణ ప్రాణమోర జుగళ కిశోర రాధాకృష్ణ ప్రాణమోర జుగళ కిశోర జీవనె మరణె గతి అరో నాహి మోర జీవనె మరణె గతి అరో నాహి మోర జీవనె మరణె గతి అరో నాహి మోర జీవనె మరణె అరో నాహి మోర రాధాకృష్ణ ప్రాణ మోర జుగళ కిశోర రాధాకృష్ణ ప్రాణ మోర జుగళ కిశోర కాళిందీ రఘులే కెళి కదంబేరవన కాళిందీ రఘులే కెళి కదంబేరవన కథన విధిరా ఉపబోధు జన కథన విధిరా ఉపబోధు జన రాధాకృష్ణ ప్రాణ మోర జుగళ కిశోర రాధాకృష్ణ ప్రాణ మోర జుగళ శ్యామ గౌరీ అంగే దివ చందనేర గంధ శ్యామ గౌరీ అంగే దివ చందనేర గంధ చమరాజులాభో కబీ హరిముఖ చంద్ర చమరాజులాభో కబీ హరిముఖ చంద్ర రాధాకృష్ణ ప్రాణ మోర జుగళ కిశోర రాధాకృష్ణ ప్రాణ మోర జుగళ కిశోర గాథియామలా తీర్మలా దివోదహార గలే గాథియామలా తీర్మలా దివోదహార గలే అధరి తులియా దివ కర్పూరా తంబూలే అధరి తులియా దివ కర్పూరా తంబూలే రాధాకృష్ణ ప్రాణ మోర జుగళ కిశోర రాధాకృష్ణ ప్రాణ మోర జుగళ కిశోర లలిత విశాఖాది జత సఖీ వృంద లలిత విశాఖ జత సఖీ వృంద అజ్ఞయా కరీవ సేవా శరణారవింద ఆజ్ఞయకరివో శివ శరణారవింద రాధా కృష్ణ ప్రాణమౌరం యుగళ కిశోరా రాధా కృష్ణ ప్రాణమౌరం యుగళ కిశోరా శ్రీకృష్ణ చైతన్య ప్రభు దాసేరాను దాస శ్రీకృష్ణ చైతన్య ప్రభు దాసేరాను దాస సేవా బిలాస కోరే నరుత్తమ దాస సేవా బిలాస కోరే నరుత్తమ దాస రాధా కృష్ణ ప్రాణమౌరం యుగళ కిశోరా రాధా కృష్ణ ప్రాణమౌరం యుగళ కిశోరా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 జయ రాధా గోవింద అష్ట సఖీ వృంద శ్రీ రాధే జయ గౌరనితా జయ గౌరనితా గౌరనితా జయ గౌరనితా ప్రభుపాద 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 జయ జయ ప్రభుపాద
ఈ కీర్తన శ్రీ నరోత్తమ దాస్ ఠాకూర్ రచించినటువంటి ప్రార్థన నుంచి స్వీకరించడం జరిగింది. దీని యొక్క భావం ఈ విధంగా ఉంది. దివ్య ప్రేమికులైన శిష్య రాధాకృష్ణులే నా పంచ ప్రాణములు, నేను జీవించి ఉన్నా మరణించిన వారే నాకు ఏకైక ఆశ్రయం. యమునా నది ఒడ్డున కదంబ వృక్షముల వనంలో వారిని దివ్య రత్నముల సింహాసనంపై ఆశ్రయం చేసేదను, వారి దేహములకు చందనం తో లేపనం పెట్టుదును, చామరతో వారికి విసురుదును, నేను వారి చంద్రబింబం వంటి ముఖములను ఎప్పుడు దర్శించగలుగుదును, మాలతి పుష్పములతో హారము అల్లి వారి కంఠములకు అలంకరించుదును, వారికి కర్పూర తాంబూలములు అర్పించుదును, లలిత విశాఖల నాయకత్వంలో గల సకుల అనుమతితో శ్రీ రాధాకృష్ణుల చరణారవిందములకు సేవ చేయుదును. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క దాసానుదాసుడైన ఈ నరోత్తమ దాస్ ఠాకూరు దివ్య జంటైన శ్రీ రాధాకృష్ణ సేవను అభిలషిస్తున్నాను. ఇప్పుడు మనం పాడబోయే కీర్తన గురుమహారాజ్ యొక్క మేలు కోరి త్వరగా వాళ్ళు అనారోగ్యం కోలుకోని మనం వైష్ణవులు ప్రార్థిస్తూ ఈ కీర్తన మనం పాడుకుందాం. అందు చూసి పాడండి, చాలా చక్కటి కీర్తన. వైష్ణవుల వాళ్ళు ఎంత ముఖ్యం ప్రతి ఒక్క భక్తుని యొక్క జీవితంలో అని చెప్తూ ఈ కీర్తన మనం పాడుకుందాం.
ఓ హే వైష్ణవ ఠాకూర దొయర సాగర ఎదసే కరుణ కోరి, ఓ హే వైష్ణవ ఠాకూర దొయర సాగర ఎదసే కరుణ కోరి, ఓ హే వైష్ణవ ఠాకూర దొయర సాగర ఎదసే కరుణ కోరి, ఓ హే వైష్ణవ ఠాకూర దొయర సాగర ఎదసే కరుణ కోరి. దియ పాద ఛాయ సుదిహి అమాయ, దియ పాద ఛాయ సుదిహి అమాయ, దియ పాద ఛాయ సుదిహి అమాయ, తుమర చరణ ధోరి, తుమర చరణ ధోరి, తుమర చరణ ధోరి. ఛాయ మేఘధూమి ఛాయ దోష సోది ఛయ గుణ దేహోదాసే, ఛయ మేఘధూమి ఛయ దోష సోది ఛయ గుణ దేహోదాసే, ఛయ మేఘధూమి ఛయ దోష సోది ఛయ గుణ దేహోదాసే, ఛయ మేఘధూమి ఛయ దోష సోది ఛయ గుణ దేహోదాసే, ఛాయ సత్సంగ దేహోహి అమారే పోషిచే సంగేర ఆసే, ఛాయ సత్సంగం దేహోహి అమారే పోషిచే సంగేర ఆసే, ఏకకీ అమార నహి పాయ బల హరి నామ సంకీర్తనే, ఏకకీ అమార నహి పాయ బల హరి నామ సంకీర్తనే, హరి నామ సంకీర్తనే, హరి నామ సంకీర్తనే. তুমি কৃপা করি শতবিন্দু দিয়া দেহ কৃষ্ণ নাম ধানে, তুমি কৃপা করি শতবিন্দু দিয়া দেহ কৃষ্ণ নাম ধানে, দেহ কৃষ্ণ নাম ধানে, দেহ কৃষ্ণ নাম ধানে. কৃষ্ণ সে তোমার কৃষ্ণ দিতে পারু তোমার সাকাতি আছে, কৃষ্ণ সে তোমার কৃষ্ণ দিতে পারু তোমার সাকাতি আছে, আমি তো কঙ্গাল কৃষ্ণ কৃষ্ণ বলি ধাইতা পাছে পাছে, আমি তো কঙ্গালাম কৃষ্ণ কৃষ্ণ বলি ধাইতা পাছে পাছে, ধাইতা পাছে পাছে, ধাইতা পাছে পাছে. হরে কৃষ্ণ 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 হরে হরে, হরে রাম হরে রাম 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 হরে হরে, হরে কৃষ্ণ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ ప్రభుపద జయ ప్రభుపద ప్రభుపద శ్రీల ప్రభుపద, నిత్య గౌర హరి బో హరి బో హరి బో హరి బో నిత్య హరి
బో. సో ఈ కీర్తన శ్రీల భక్తివినోద్ ఠాకూర్ రచించినటువంటి శరణాగతి నుంచి స్వీకరించడం జరిగింది. వైష్ణవుని యొక్క గొప్పతనాన్ని కీర్తించే ఈ శ్లోకం మనం ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. వైష్ణవుని యొక్క స్థానం ఏంటి, వైష్ణుడు మనకి ఎంత పరమోత్కృష్టమైనది ఇవ్వగలరు అని చెప్పేసి కీర్తించే శ్లోకం. ఈరోజు మనం ఇంత చక్కగా భక్తి సేవలు మనం ఆచరిస్తున్నామంటే ఆచార్యుల యొక్క తీరు అనంటి కృషిని మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళ యొక్క కృపా కటాక్షాల వల్ల మనం ఇంత సులభంగా మన భక్తి సేవలను చేసుకోగలుగుతున్నాం. ఆ వైష్ణవు యొక్క గుప్తాన్ని తెలియజేసే ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఓ వైష్ణవ ఠాకూర్ ఓ దయాసాగర, నీ సేవకుడైన నాయందు కరుణ చూపి నీ పాదపద్మ ఛాయలో నన్ను పునీతిని చేయము. నేను అణకువతో నీ చరణములనే ఆశ్రయించి ఉన్నాను. ఎప్పుడు కూడా ఎలా విధంగా ఉండాలంటే భగవంతుని పొందాలి, భగవంతుని పొందాలి అనుకునే భక్తుడు ఎలా ఉండాలంటే మరొక ఉన్నతమైన వైష్ణవు దగ్గర తుమారా కుక్కూర అంటారు. మీన్స్ విధంగా అయితే విశ్వాసం గల సునకం అంటే కుక్క ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా ప్రభువు కూడా చెప్తుంటారన్నమాట. జస్ట్ యు బీ లైక్ ఏ డాగ్ ఇన్ ఇస్కాన్. ఈ ఇస్కాన్లో ఈ సునకంలాగా కుక్కలాగా ఉన్నా చాలు, నీ జీవితం అయిన తర్వాత నేరుగా బాధ వెళ్ళిపోతాం. అంటే ఎంత ముఖ్యనం, ఎంత ఉన్నతమైన స్థానం ఈ భక్తుల సాంగత్యంలో ఉండి ఈ సంస్థలు ఉండదు మాత్రమే చాలు అతను బౌద్ధం వెళ్ళగలంటే ఎంత విశేషమైన కృపని బౌద్ధం ప్రసాదిస్తున్నాడు. హరినామాన్ని జపించడం ద్వారా, కేవలం రాధగోవింద ప్రసాదం తీసుకోవడం ద్వారా వెళ్ళిపోతున్నాడు భగవద్ధామానికి. అంత సులభతరం చేశాడు. బయట నీకు చాలా ఉన్నతమైన పదవి ఉండొచ్చు, ప్రెసిడెంట్ మేబీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, బట్ సంస్థలో సురకంగా ఉంటే చాలు. వాళ్ళకంటే కొన్ని వేల కోట్ల రేట్లు ఊహించ అది కూడా తక్కువే, అంత ఉన్నతమైన స్థానం. కాబట్టి ఈ సాధారణ స్థానం కాదు. ఎందువల్ల ఆ వైష్ణవుల యొక్క ఆశ్రయం ఎప్పుడైతే ఉంటామో అతని దగ్గర కృష్ణుడు ఉన్నాడు, నేను ఆశ్రయించి నీ యొక్క పాదాలను ఆశ్రయించి ఉన్నాను. ఎందువల్ల అంటే అతను కృష్ణుడు కలిగి ఉన్నాడు, అది మూడు శ్లోకం తెలియజేస్తుంది. అందువల్ల నేను అణుకోవతో మీ చనోనే ఆశ్రయించి, అందుకే భక్తుల సంగతి ఉన్నప్పుడు భగవంతుని దగ్గర మనం ఎంత భయంగా భక్తిభావంతో ఉంటాం, అంతే భక్తిభావంతో ఉండాలి భక్తుల మధ్యలో ఉన్నప్పుడు కూడా. చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళిన తర్వాత మనం ఉండాల్సింది భక్తుల దగ్గరనే ఉండాల్సింది. అక్కడ మనం ఏమైనా మళ్ళీ కలత కలిగించే తిరిగి మళ్ళీ కిందికి వచ్చేస్తాం. కాబట్టి ఇక్కడ అన్ని విధాల భక్తుల సంగతంలో ఎంత ప్రేమపూర్వకంగా మసలుకోవాలనే విషయాన్ని చక్కగా శిక్షణ తీసుకోవాలి. ఒక ఉన్నతమైన వయస్సు నుంచి శిక్షణ తీసుకోవడం చాలా ముఖ్యం. సో దయచేసి నా ఆరు రకాల ఉద్రేకాలు ఏంటి? ఆరు రకాల ఉద్రేకాలు, ఎక్కువ తినేసే స్వభావం నాలో, ఏదైనా ఏ చూసిన తినేస్తాను అన్నమాట, ఎక్కువ తినేస్తాను, ఎక్కువ పనిచేయడం. మన కలియుగంలో ఈ ఓవర్ టైం ఎక్కువ అనమాట. మన అవసరమైనది ఉంటుంది ఇంటి దగ్గర, అయినా కూడా ఓవర్ టైం అనమాట. 12 అవర్స్, 14 అవర్స్, 16 అవర్స్ అధికమైన శ్రమ. దేనికోసం? అది అనవసరం ఉద్రేకం అనమాట. ఎక్కువగా మాట్లాడడం, భౌతిక విషయం మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు, కేవలం మృత్యుని ఆహ్వానిస్తున్నట్టే. కప్పై కరపులు దేనికి ఆహ్వానం? మృత్యుకు ఆహ్వానం. అదేవిధంగా భౌతిక విషయం మాట్లాడుతుంటే ఎలాగ మృత్యు వచ్చేస్తుంది? మృత్యు సర్వ హరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం. సో మృత్యు రూపంలో బోధ వచ్చేసి ఫినిష్ చేస్తానమాట. కాబట్టి మన యొక్క మాటలు కేవలం భగవత్ సంబంధమే ఉండాలి. భగవత్ సంబంధం కాకుండా మాట్లాడితే మీకు నొప్పి, తలనొప్పి తీసుకొస్తుంది. చాలా ముఖ్యమైన విషయం. నియమాలను ఉల్లంఘించే స్వభావం అలా ఉంది. కాబట్టి ఈ దుష్టుల యొక్క సహవాసాన్ని నాకు దూరం చేయి, అత్యాసం నాంచి దూరం చేయి. ఇవన్నీ కూడా నింత్రం చేసి నన్ను పరిశుద్ధిని చేయము. వైష్ణవ సాంగత్యం ఉండడమే పరిశుద్ధం కావడం అన్నమాట. మనం కూడా వ్యక్తిగతంగా భగవాన్ యొక్క సేవని, కృష్ణ యొక్క సేవని ప్రేమపూర్వకంగా ఎప్పుడైతే మనం చేస్తామో, భక్తులకు కానీ మనం ప్రేమపూర్వకంగా చేసినట్టయితే వెంటనే గమనించవచ్చు అతను పవిత్రీకుడు పవిత్రమవుతాడు. నామం కూడా చాలా చక్కగా జపిస్తాడు. ఏదైతే మన సేవల్ని చక్కగా చేసినట్టయితే, ఆ మరుసటి రోజు మనం గమనించినట్టయితే భగవాన్ యొక్క నామాన్ని ఎంతో శ్రద్ధగా జపించగలిగే అనుగ్రహాన్ని పొందుతాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి నన్ను పరిశుద్ధిని చెయ్యి. నీ యొక్క ఈ సేవకునికి ఆరు మంచి లక్షణాలు ప్రసాదించు. ఏంటి ఆ మంచి లక్షణాలు? ఉత్సాహంగా ఉండడం. ఉత్సాహం అనేది మన భక్తులకు అపరాధం చేస్తే రాదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటాను అనమాట. ఎవరిన భక్తుడు ఉత్సాహంగా ఉన్నాడంటే అతను ఉన్నతమైన వైష్ణవుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయని అర్థం అనమాట. వైష్ణవు కృప లేనిది మన భక్తి సేవలు మనం ఉత్సాహంగా వెళ్ళలేము. కాబట్టి ఆల్వేస్ వీ నీడ్ టు టేక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద వైష్ణవాస్. సో ఈ సహనము, ఈ దృఢ నిశ్చయము, ఈ సరైన నడవడిక, ఈ భౌతిక సాహసం నుంచి దూరంగా ఉండడం, భక్తుల యొక్క ఉన్నతమైన భక్తుల నుండి సాంగత్యం ప్రసాదించు. నాకు ఆరు రకాల సత్సాంగత్యాన్ని ఇవ్వు. ఏంటది? బహుమానం ఇవ్వడం, బహుమానం తీసుకోవడం, ప్రసాదం ఇవ్వడం, ప్రసాదం తీసుకోవడం. ఏదైనా కష్టం వచ్చినట్టయితే విశ్వాసం గల భక్తుల దగ్గరికి వెళ్ళి మన కష్టం చెప్పుకోవడం, అతని యొక్క కష్టాన్ని మనం వినడం. ఈ విధంగా ఈ ప్రేమపూర్వకమైన భక్తి లక్షణాలు పెంపొందించుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ నీ సహవాసం లభిస్తుందని చెప్పేసి ఆశతో ఇక్కడ వచ్చి నేను కూర్చున్నాను. ఇలాంటి సహవాసం నాకు ప్రసాదిస్తానని చెప్పేసి నేను వెంట వస్తున్నాను. ఓ వైష్ణవ ఠాకూర్, నా పట్ల దయ చూపించు అని చెప్పేసి ఈ కీర్తన భక్తిని ఠాకూర్ కీర్తిస్తున్నాను అనమాట. ఒంటరిగా నాకు హరినామం జపించే శక్తి నాలో లేదు. ఓ వైష్ణవ ఠాకూర్, కాబట్టి నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను, నాయందు దయ ఉంచి అణువంత విశ్వాసాన్ని, ఈ కృష్ణ యొక్క నామధనాన్ని ప్రసాదించు. కృష్ణ యొక్క నామాన్ని సర్వకాల సర్వావస్థల్లోనూ స్మరించగలిగే శక్తి రావాలంటే అతనికి వైష్ణవ కృప చాలా అవసరం. కాబట్టి భక్తుల మధ్య చాలా జాగ్రత్తగా అపరాధం చేయకుండా మొసలుకోవడం చాలా ముఖ్యం. అతను అవిద్యావంతుడు, అతను అంగవైకల్యం కలిగి ఉన్నాడు, ఇవన్నీ కూడా భక్తి మార్గంలో పనికిరాదు. ఇవన్నీ అంటే అవగాహన. అంగవైకల్యం కలిగిన వ్యక్తి ఎంతో మంది భక్తిని కలిగి ఉండొచ్చు. చాలా సాధారణమైనటువంటి భక్తుడు ఆ భౌతిక నిద్ర లేకుండా పోవచ్చు, కానీ అతను భౌతిక దగ్గర అయి ఉండొచ్చు. ఎవరు ఎలాంటి ఉన్నతమైన వైష్ణవం మనం తెలుసుకోలేము. కాబట్టి ఆ ప్రతి ఒక్క భక్తుని దగ్గర నుంచి ఇలాంటి కృపను మనం ఆశించాలన్నమాట. ఆ కొద్దిపాటి విశ్వాసం అనేది కృష్ణ యొక్క నామధనం అనేది ఈ బౌద్ధ ప్రపంచం నుంచి బయటపడే విధంగా చేస్తుంది. ఓ వైష్ణవ్ ఠాకూర్, కృష్ణుడు నీవాడు, నీ దగ్గర ఉన్నాడు, కాబట్టి నువ్వు కృష్ణుని ఇవ్వగలిగే శక్తి, కృష్ణుని ఇవ్వగలిగే శక్తి నీలో ఉంది, కాబట్టి నేను ఎంతో దౌర్భాగ్యస్థులో ఉన్నాను, కృష్ణ కృష్ణ అంటూ రోధిస్తూ నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తున్నాను, కాబట్టి ఈ కృష్ణచైతన్యాన్ని కృష్ణుని నాకు ప్రసాదించు అని చెప్పేసి కీర్తిస్తున్నాను అన్నమాట. కాబట్టి సో గురుదేవుల వారు, పూజ్యశ్రీ పరమ పూజ్య శ్రీ జయపదాస్ గురుదేవులు ఎంతో దయామైనటువంటి శుభం కలవారు, ఎంతో జాలి హృదయం గలవాళ్ళు. వాళ్ళు ప్రపంచం అంతా కూడా పర్యటించి కేవలం కృష్ణ యొక్క నామాన్ని, కృష్ణ కథని పంచిపెట్టాలని చెప్పేసి కృపాల్సిన సూచనని తీవ్రంగా తీసుకొని తీవ్రంగా ప్రచారం చేసే గొప్ప ఆచార్యులైన, కాబట్టి వారి యొక్క శ్రేయస్సుని కోరి మనం ఈ కీర్తన పాడుకున్నాం. మనందరం ఒక 3 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పుకొని శిశిర ఆదరణను ప్రార్థిస్తూ ఈ అనారోగ్యస్థుని నుంచి బయటపడి త్వరగా ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ హరే కృష్ణ మహామంత్రాన్ని ఒక 3 సార్లు గట్టిగా మనం చెప్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. శిశి రాధా గోవింద సగన్ శ్రీరాజుకి, శిశి పద్మావతి బాలాజీ భగవానికి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి, శ్రీ చైతన్య చంద్ర మహాప్రభువుకి, గోమాతకి, శ్రీ ప్రభుపాదకి గౌర ప్రేమానందం.